ఇదంతా నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నా కళ్ళ ఎదుట జరుగుతున్నట్టునూ తోచింది. దాంతో నా కళ్ళకేదో కొత్త వెలుగు వచ్చినట్టయింది. 5 నిమిషాలకు పూర్వం మాడిపోయి మోడులాగా కనిపించిన ప్రపంచం వెంటనే చిగుళ్లతోనూ, జుంపాలతోనూ, పువ్వులతోనూ, పిందెలతోనూ, కాయలతోనూ, పళ్లతోనూ, చిలకలతోనూ, గోరింకలతోనూ నిండి ఉండన మామిడి గున్నలాగా ఎంతో మోహనంగా కనపడింది. ఇప్పటికిన్ని నేనెప్పుడైనా మందుకొడిగా ఉండడం తటస్థపడితే ఇదిగో ఇది జ్ఞాపకం వచ్చి ఒక్కొక్క మెరుగుదెబ్బ కొడుతూనే ఉంటుంది. ప్రతి మనిషికి ఏదో ఒక దృక్పథం ఏర్పడి స్థిరపడే ఆ వయస్సున ఒక కోమటి బిడ్డతో సంతత సాహచర్యం ఏర్పడి ఉండడం నిజంగా నా అదృష్టమే. అలా కాక నేనప్పుడు బ్రాహ్మణ పిల్లకాయలతోనే జత కట్టుకుని ఉండుంటే నాకు ఈ అనుభవమూ కలగకపోను, ఆ తర్వాత ఈ స్మృతి రాకపోవును, నేను ఇప్పుడు ఈ స్థితిలోనూ ఉండకపోదు. ఇదిలా ఉండని ఆ ఫాల్గుణ పున్నమికి వెనకటి దీపావళి నాడు ఒక గమ్మత్తు జరిగింది. బాణసంచె కొనుక్కోవడానికి 1 రూపాయి కావాలని నేను, 1 అణా కంటే ఎక్కువ ఇవ్వనని మా నాయన. మా అమ్మ కలగజేసుకుని అణా అల్లా పావులా కాడికి పెంచింది. కానీ అందుకు మా నాయన నేను కూడా ఒప్పుకోలేదు. పూర్తిగా రూపాయి అయితేనే అంటూ మూతి ముడుచు కూర్చున్నాను నేను. దీని మీద కళ్ళెర్ర చేసి 2 ఉరుములు ఉరిమి తంబుర ఉపుచ్చుకుని మా నాయన చక్కపోయాడు. వెంటనే మా అమ్మ సుబ్బయ్య తల్లిని అడిగి 1 రూపాయి తెచ్చి నా చేతిలో పెట్టి, నాన్న ఏమి కొనుక్కుంటావో నాకు చెప్పు అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుజ్జగించింది. ఆలోచించుకుంటూ కాదు కాదని సవరణలు చేసుకుంటూ నేను వివరాలు చెప్పాను. దాని మీద మెల్లగా అందుకుని, టపాకాయలు ఫిరంగుల్లాగా పేలుతాయి కానీ చెవులు గళ్లడిపోతాయి బాబు, పువ్వొత్తులు మాత్రం ఎంతో బాగుంటాయి, మతాబాలు అంతకంటేనూ మరీ మరీ బాగుంటాయి కదూ అని అడిగింది మా అమ్మ. ఆవిడ సంబరపడుతోందనుకుని నేను అవునన్నాను పొంగిపోతూ. అప్పుడు ధోరణి మార్చి, రూపాయి అంతకంటే బాగుంటుంది అవునానన్నా అని అడిగింది మా అమ్మ. ఏం బాగుంటుంది ఏమిటి, కసింత వెండి ముక్కేగా గుండ్రంగా మాత్రం ఉంటుంది అంతేగా అని మందలించాను నేను. అలా కాదు నాన్న, నీ చేతిలో ఉన్న రూపాయి ఎంత తళతళ మెరిసిపోతుందో చూసుకో, మోగిస్తే అది కంగుమంటుంది పరీక్ష చేసుకో. అది చేతిలో ఉండడం వల్ల నువ్వెంత దిలాసాగా ఉన్నావో బాగా పరకాయించుకో. కనుక రూపాయి కూడా చాలా చక్కనిదేనోయ్, కాకపోతే అది పుచ్చుకుని వర్తకులు అంత చక్కని బాణసంచా ఎందుకు ఇస్తారు మరి అని ఎదురడిగింది మా అమ్మ చిరునవ్వు నవ్వుతూ. అవునా అనిపించింది నాకు. మళ్ళీ అందుకుంది మా అమ్మ, పువ్వొత్తులు వెలిగిస్తే పూలమాన దిమ్మరించేస్తుంది, మతాబాలు వెలిగిస్తే వీధి వీధంతా పట్టపగలైపోతుంది, కానీ చేతులు మసి కూడా అయిపోతాయి, అది పూర్తయిపోయాక కళ్ళు చీకట్లు కమ్ముతాయి, అక్కురారి ఒట్టి చెడు కంపు అంది చేతులు దులుపుకుంటూను ఏవగించుకుంటూను. అవును నిజమే అనుకున్నాను మనసులో నేను. అది గుర్తించి మా అమ్మ, మరి రూపాయి ఎంత చక్కగా ఉందో చూడు, ఇది మండిపోతుందా, బుగ్గి అయిపోతుందా, కంపు కొడుతుందా, చేతులు మసి చేస్తుందా అని అడిగింది కొంట చూపులు చూస్తూ. అవునడం నాకు ఇష్టం లేదు, కానీ నా తల మాత్రం నన్ను లెక్క చేయకుండా అవునన్నట్టు ఊగేసింది. దానిమీద, రూపాయి చేతిలో ఉంటే ఎంతో దిలాస, ఎంతో ధైర్యం, ఇది చేతిలో ఉంటే బాణసంచా ఒక్కటే కాదు ఏది కావాలన్నా వస్తుంది, రూపాయి లేకపోతే ఏమీ రాదు, ఎవరూ దగ్గరికి రానివ్వరు, ఎలాగురా దేవుడా అని దిగులు పట్టుకుంటుంది. మీ నాయన రూపాయి ఇవ్వనంటే నువ్వేమి చేశావు మరి, మొగం వేల వేసుకున్నావు, అవునా నాన్న అని అడిగింది మా అమ్మ బెల్లిస్తూ. నిజమే అనకుండా ఉండలేకపోయాను నేను, కానీ నాకు బిక్కమొగం పడింది. అది కనిపెట్టి మా అమ్మ నన్ను జాలిగా గుచ్చిగా ఉగిలించుకుని, నాన్నోయ్ వెనకటికి ఒక సంగతి జరిగిందోయ్, అందులో ఎంత చక్కని బాణసంచా కూడా ఉందోయ్ అంటూ ఊరించింది. నేను ఆశపడి చూశాను. అది వింటే నువ్వు అలాంటి బాణసంచా కొనుక్కుంటావంది మళ్ళీ. అయితే అదేమిటో చెప్పమన్నాను నేను. దీని మీద ఆ పిల్లాడు చీచి బడుద్దాయిగాడు వాడు, వాడి మాట తలపెట్టకూడదు, చెప్పుకుంటే ఆ పిల్ల మాట చెప్పుకోవాలి, కంటే అలాంటి పిల్లనే కనాలి, పెంచితే అలాంటి పిల్లనే పెంచాలి. కానైతే పిల్ల ఒక్క రూపాయి బాణసంచా మాత్రమే కొనుక్కుంది, కానీ కాపురానికి వెళ్ళేటప్పుడు ఊళ్ళో వాళ్ళు ఆ పిల్లనెంత మెచ్చుకున్నారో అంటూ మళ్ళీ నన్ను ఊరించింది మా అమ్మ. ఇక నేను ఆగలేకపోయాను. ఇదిగో నాకు అక్కర్లేదు నీ రూపాయి, నువ్వు పుచ్చుకో, నాకు ఆ కథ చెప్పు తొందరగా అంటూ రూపాయి మా అమ్మ చేతిలో పడేశాను నేను. అది రొంటిని పెట్టుకుని మా అమ్మ కథ అందుకుంది. అనగనగా ఒక కొంగటి, చాలా డబ్బున్నవాడు అతను. అతని అంగడి చాలా పెద్దది. అంత పెద్ద అంగడి రాజమహేంద్రవరంలోనూ కాకినాడలోనూ కూడా లేదు. అతనికి ఒక్క కొడుకు ఒక్క కూతురును. ఇలాగే దీపావళి వచ్చింది. ఆ ఊళ్ళో పిల్లలందరూ తల్లిదండ్రులను అడిగి డబ్బు సంపాదించుకున్నారు. ఆ కోమటి కూడా కొడుక్కి కూతురికి తొలో రూపాయి ఇచ్చాడు. తన రూపాయికి రకరకాల బాణసంచాకొని దీపాలు పెట్టి పెట్టకుండానే కాల్చేశాడు కొడుకు. చీ బాగా చీకటి పడకుండానే అని అడిగాను నేను. దుడుకు పిల్లకాయలకు అందము చందము ఏమిటినా రూపాయి కాల్చేయడమే వాళ్ళ పని. వాడి మాటకే ఆ పిల్ల ఎలాంటివి కొందో చెబుతూ, ఆ పిల్ల కూడా రకరకాలు కొంది, నాకు తెలుసు, బాగా చీకటి పడిన తర్వాత వాళ్ళమ్మ దీపాలు పెట్టుకోవడం కూడా అయిపోయాక కాల్చింది అది. అవునా అబ్బే, ఆ పిల్ల కాల్చనే లేదో. ఏ భయమా, అన్నా తమ్ముడా వాడు, ఆ బడుద్దాయి చేత కల్పించిందా? చాచా, వాడి రూపాయి వాడే బుగ్గి చేసుకున్నవాడు, వాణ్ణి నమ్ముతుందా నాయనా ఆ రాజా పిల్ల? మరి ఏం చేసిందమ్మా? వీధి గుమ్మాన తండ్రి అంగడికి సాయం, పెరటి గుమ్మాన ఆ పిల్ల అంగడి పెట్టింది. అయ్యో అమ్మేసిందా? మరే నాన్న, సరదా లేదు కామోసు ఆ పిల్లకి. అదేమిటి నాన్న, ఆ పిల్లకే సరదా లేకపోవడం, అది మంచి ఆలోచన పరురాలు. అంచేత దాని సరదా వేరు. కాకపోతే అన్నలాగే ఆ రూపాయి కాల్చేసి తెల్లముఖం వేసుకుని అమ్మితే ఆ రూపాయి మళ్ళీ చేతికి వచ్చిందంటావు నువ్వు, అంతేనా? సారే, పెట్టిన రూపాయే వచ్చేట్టుంటే ఇక అమ్మడం ఎందుకు శ్రమపడి? చాలా రూపాయలే వచ్చాయి. చాలా రావడానికి దాని దగ్గర ఎవరు కొన్నారమ్మా? పెద్ద అంగళ్ళల్లో కానీవి అర్ధనావి అమ్మరుగా, భేదవాళ్ళు అంతకంటే కొనలేరుగా. వాళ్ళకమ్మిందా? లాభం రావాలి కానీ ఎవళ్ళకమ్మితే ఏం? అన్నీ అమ్మేసిందా? థూ, పోనీ, అమ్మేసి మళ్ళీ కొంది, కొని మళ్ళీ అమ్మింది, దీపాలు పెట్టాక కూడా అమ్మిందా? ఊళ్ళో వాళ్ళు బాణసంచా కొన కాల్చడం మానేసేదాకా అమ్మింది. రూపాయి 5 రూపాయలు చేసుకుని కమ్మగా నిద్రపోయింది. బాబోయ్, అయితే అమ్మా కొంచెమైనా మిగుల్చుకోకుండా, కొంచెమైనా కాల్చకుండా అన్నీ అమ్మేసిందా? అది మిగుల్చుకోలేదు, వాటికి అవే మిగిలాయి కొద్దిగా. 5 రూపాయలు దాచుకుని అవి కాల్చుకుందా? లేదు, అవి దాచుకుంది. దాచి? ఎక్కడో అడవి పిల్లలా ఉందే అది. అడవి పిల్ల కావడానికి దానికేం కర్మం? అడవి పిల్లాడు ఆ బడుద్దాయిగాడే. పోనీ దాచి? కార్తీక పున్నమికి మళ్ళీ అంగడి పెట్టింది. పెట్టి మళ్ళీ మళ్ళీ కొని మళ్ళీ మళ్ళీ అమ్మింది. అమ్మితే 5 రూపాయలైపోయాయి. అవి దాచుకుంది కదూ. ఛ, తెలివి తక్కువదా ఏమిటా పిల్ల ఆ కాస్త డబ్బు దాచుకోవడానికి. నేను మాట్లాడలేకపోయాను. నా స్థితి గుర్తించి మా అమ్మే కథ మళ్ళీ మొదలుపెట్టింది. ఆ 10 రూపాయలకు ఉప్పు, మిరపకాయలు ఇలాంటివి కొని పరట గుమ్మాన చిల్లరే అంగడి పెట్టింది. వర్తకం పెరిగింది, పిల్ల పెద్దదయింది, పెళ్లి కూడా అయింది, అయినా వర్తకం చేస్తూనే ఉంది. చేసి చేసి కాపరానికి వెళ్ళాటప్పుడు స్వార్జితం 1000 రూపాయలు పట్టుకు వెళ్ళింది అత్తవారింటికి. ఒక్క రూపాయికి 1000 రూపాయలా? 1000 ఏమిటి, కొమట్లకి 100,000 మాత్రం ఒక లెక్కనాయనా. కోట్లకి పడగలెత్తిన జాతి అది. తలుచుకుంటే 1 రూపాయి అయినా పెట్టుబడి లేకుండా పెద్ద పెద్ద వర్తకాలు చేయగలరు కోమట్లు, తెలుసా? నేను మాట్లాడలేకపోయాను. అది చూసి మా అమ్మ మరో కథ అందుకుంది. అనగనగా ఒక కోమటి, ఎంతో భాగ్యవంతుడు అతను. రాజుగారికి అతని మీద ఎందుకో కోపం వచ్చింది. కట్టు గుడ్డలతో లేవదీసి తెల్లవారాటప్పటికీ 100 మడల దూరాన ఒక పల్లెటూరి చెరువుగట్టును విడిచిపెట్టారు రాజభటులు అతన్ని, పిల్లాన్ని. పాపం, చేతిలో కానీ లేదు, అమ్ముకుందామంటే భార్య ఒంటి మీద నల్ల పూస అయినా మిగల్చలేదు రాజు. మరి వాళ్ళకి అన్నం ఎలాగే అమ్మా? పుట్టుంది కోమటి పుట్టుక కదా, వాళ్ళకి అన్నం లేకపోవడం ఎలా వచ్చింది? అతగాడు వర్తకం చేశాడు, సంపాదించాడు. ఆ పూట దాకానా, ఆ క్షణంలో డబ్బేది? అక్కడే ఉంది రహస్యం. మనవాడైతే వృత్తికి తారతమ్యాలు కల్పించుకుని మాడి చస్తాడు. అయిన ఇంట పుట్టి తక్కువ పని చెయ్యనా అనే అభిజాత్య గర్వం ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వనాశనమే. డబ్బుంటేనే తక్కినవి ఏమైనా నిలుస్తాయి. డబ్బు లేని వాడికి బతుకే శూన్యం. గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి అభిజాత్యం అంటే ఏమిటి? వెనక ముందు ఏమైతే ఏం, అప్పటి స్థితిగతులను బట్టి నడుచుకోవటంలోనే ఉంది ప్రజ్ఞ. ఆదిలో లక్షాధికారి అతను, మరి అప్పుడేమి చేశాడో ఎరుగుదువా? ఒక్క మాట అలాగా ఇలాగా పారచూశాడు. ఎడి చూసినా ప్రతి చేలోనూ కొండల్లా వరికుప్పలు, కొన్ని కుప్పలు రైతులు నూరుస్తున్నారు. ఇంకేం దారి కనపడింది అతనికి? ధాన్యం అడిగి తెచ్చుకున్నాడా ఆ పూటకి? చీచీ, ఒకళ్ళకిస్తాడు కానీ దేహి అని కొమటి బిడ్డ ఒకళ్ళని ఆశ్రయిస్తాడా, దేవురిస్తాడా? అతను వర్తకం చేశాడని చెప్పాను కదూ నాన్న. ఏం వర్తకం అమ్మా? వర్తకం అన్న వర్తకమా? గాలి పోగు చేశాడు, దీపాలు పెట్టాడప్పటికీ మళ్ళీ ఒక ఇంటివాడైపోయాడు. ఇలా చెప్పి ఒక్క మాట గంభీరంగా చూసి మా అమ్మ మళ్ళీ ఎత్తుకుంది. ఊరి వాళ్ళు పగిలిపోయిన కొండల్ని ఆ చెరువుగట్టను పారేస్తూ ఉంటారు. ఆ గుట్టలో నుంచి పెద్ద పెంకు ఒకటి తీశాడు అతను. గట్టున పడి ఉండిన 3 మట్టిబిడ్డలు తెచ్చి పొయ్యి అమర్చాడు. ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి ఎండు చితుకలు విరిచి గుట్టలు పెట్టాడు. ఒక కుప్పు నూర్పుడు దగ్గరికి వెళ్ళి నిప్పు తీసుకువచ్చాడు. అతని పెళ్ళం పెంకు కడిగి నిప్పు రాజేసింది. నిశ్చింతగా అతను ఊళ్ళోకి బయలుదేరాడు. బియ్యం కోసమా? కాదు, వర్తకం చేయడానికి. మరి డబ్బేదమ్మా? చెప్పాను కదీ తండ్రి, బుద్ధి ఉంటే కోమట్లకి డబ్బెందుకు. అయితే మన వాళ్ళు వర్తకం చేస్తే ఉన్నది కూడా ఊడ్చిపెట్టుకుపోతుంది, కోమట్లు వర్తకం చేస్తే లేనిదిన్ని పుట్టుకొస్తుంది. ఇలా అని మా అమ్మ నా కళ్ళల్లో చూసింది. నేను అప్రతిభమైపోయి ఉన్నాను. ఇది గమనించి మా అమ్మ మళ్ళీ కథ అందుకుంది. తిన్నగా తన ఊళ్ళోకి వెళ్ళాడు. ఊరంతా కాపుజనం, అంతా వ్యవసాయదారులు. ధాన్యం గుట్టలు కొండలు అయి మూలుగుతూ ఉంటుంది వారి దగ్గర. ఊరంతా ప్రతి వీధి తిరిగాడు అతను. తిరిగి పేలాలు అయి పేలాలు, వేడి వేడి పేలాలు, వింత వింత పేలాలు, కమ్మ కమ్మని పేలాలు, కరకరలాడే పేలాలు అంటూ తిరిగిన చోటల్లా కేక పెట్టాడు అతను. చుట్టూ మూగి పిల్లలు పేలాలేవి అని అడిగారు. చెరువుగట్టున ఉన్నాయి వెళ్ళండన్నాడు అతను. వడ్లకి సగం, బియ్యానికి సరికి సరి అని కూడా చెప్పాడు అతను. ఆగు ఆగు, నాకు తెలిసిపోయింది రహస్యం. పిల్లలు తెచ్చిన వడ్లనే పేలాలు చేసి ఇచ్చింది అతని పెళ్ళం, బియ్యం అన్నం వండింది. అంతేనా? మరి గంట గంటకి తిరిగాడు అతను, వీధి వీధికి తిరిగాడు. మళ్ళీ మళ్ళీ వచ్చి పిల్లలు పేలాలు కొనుక్కున్నారు. చీకటి పడేటప్పటికి కొంచెడు బియ్యం చేరాయి, 4 కుంచాల వడ్లు మిగిలాయి. ఓ ఏమి కథలు, చూడు చూడు నా ఒళ్ళు ఎలా గరిపొడిచిందో చూడు. ఇలాంటి కథలు వినని బతుకు ఏం బతుకు? ఇవే కాదు, ఇలాంటి కథలు ఇంకా ఎన్నో చెప్పింది మా అమ్మ. మీ అమ్మ చెప్పిందా మరి? పోనీ కథలంటూ చెప్పిందా ఎలాంటివైనా? నాకు నమ్మకం లేదు. అదిగో నిస్సాకారంగా చిరునవ్వు నవ్వుతున్నావు. కథలంటే నీకే రుచి లేనట్టుంది. నువ్వే కాదు నాయన, మన వాళ్లలో చాలామంది ఇప్పుడు ఇంతే. మీరంతా గాలిలో మేడలు కడతారు కానీ ఇలాంటి కథలు వింటే భూమి మీదే ఆకాశం అంటే మేడలు కట్టవచ్చని గ్రహించలేరు. ఇలాంటి కథలు వింటే భూమి మీదే ఆకాశం ఉంటే మేడలు కట్టవచ్చని గ్రహించలేరు. కథ అంటే ఏమిటి అని విచారణే చెయ్యరు. కనీసం హితోపదేశం కథలైనా చదివి బోధపరుచుకుని మననం చేసుకుంటూ ఉంటే మన ఆంధ్రజాతి ఇప్పుడు ఇలాగే ఉండునా? కథలంటే మనుష్యుల నడతలకు ప్రతిబింబాలు కావటో వెర్రివాడా? అనుభవపరుడంటే చాలా కథలు అర్థం చేసుకుని వాటి భావం జీర్ణింపజేసుకున్నవాడు కాడు. అయితే కథలు అర్థం చేసుకోవాలంటే కళ్ళ ఎదుట జరిగితే చూడనైనా చూడాలి, పుస్తకాలు చదివైనా గ్రహించాలి. కళ్ళ ఎదుట జరిగేవి చూద్దామంటే బుద్ధికి వికాసం కలిగించేవి ఎప్పుడో కానీ మనకి దొరకవు. పుస్తకాలు చదివితే అన్నీ అలాంటివే ఉంటాయి. కనుక చదువు వచ్చిన వాడు చిన్నతనంలోనే ఎన్నో కథలు బుద్ధికి పట్టించుకోవచ్చు. అనేక కథలు చూడడం వల్ల, చదవడం వల్ల, వినడం వల్ల చిన్నతనంలోనే బుద్ధికి వికాసం ఒబ్బుతుంది. అదే ప్రౌఢిమ. అంచేతే చదువురాని ముసలివాడి కంటే చదువు వచ్చిన కుర్రవాడు ఎక్కువ జ్ఞానవంతుడు కావడం. ఏ తావత కథలంటే పై పైని ఉన్నాయనుకున్నావేమో, అవి కల్పించడానికి చాలా గొప్ప ప్రతిభ ఉండాలి. వాటి విలువ తెలుసుకోవడానికి ఎంతో పరిజ్ఞానం ఉండాలి. అవి చెప్పడానికి ఎంతో నేర్పు ఉండాలి. అవి వినడానికి ఎంతో రుచి ఉండాలి. అవి బోధపరుచుకోవడానికి ఎంతో బుద్ధి సూక్ష్మత ఉండాలి. కథలు కళ్ళకి వెలుగిస్తాయి, బుద్ధికి పదును పెడతాయి, మనస్సుకి ఉత్సాహము ఉల్లాసము కలిగిస్తాయి, జడునకున్నూ కల్పనాశక్తి ప్రతిపాదిస్తాయి. నిజంగా ఒక్కొక్క కథ ఎలాంటి ఘట్టంలోనూ కూడా ఒక్కొక్కళ్ళని ఒడ్డెక్కిస్తుంది. కథలు చదవడము, అర్థం వినడము ఎప్పుడూ దండగ అనుకోకే. ఇంతకీ కథల సంగతి అలా ఉంచు, మన కళ్ళ ఎదుట తాండవిస్తున్న లోకవృత్తం అయినా గమనిస్తున్నారా మన వాళ్ళు? ఎవళ్ల మాట దాకా ఎందుకు? నువ్వు పరకాయిస్తున్నావా? ఏ దౌర్భాగ్యం వల్లనైనా మన బ్రాహ్మడు వంటలవాడు కావడం తటస్థపడితే అతని బతుకంతా ఆ విధంగా కడతెరవలసిందే. ఇక ఆ మనిషి పైకి రావడం అంటూ ఉండదు. అసలు వంట బ్రాహ్మడికైనా పైకి రావాలన్న చూపే ఉండదు. దీనికి సాయం ఆ బతుకు అనేక చోట్ల మరీ అపస్మారంలోకి దిగిపోవడం ఉంది. మరి వంటకి దిగిన కోమట్ల సంగతి తెలుసా నీకు? కోమటి బిడ్డ వంటకు దిగితే కొద్ది కాలమే ఆ పని చేస్తాడు. యావజ్జీవము చేసినా అదొక వ్యాపారంగా చూసుకుంటాడు. మనవాడు నువ్వు ఈ వృత్తిలో ఎందుకు దిగావు అని అడిగితే దినం గడిచే ఉపాయం మరొకటి కనపడక అని చెబుతాడు. పోని అప్పటికలాగ నిలవ తక్కుకుని తర్వాత సావకాశంగా మరొక వృత్తి చూసుకుంటాడా? అబ్బే చెప్పాను కాదు, మనవాడికి ఆ చూపే ఉండదు. మరి వంట కోమట్లు, కోమట్లు వంటలకు దిగడం గనక జరిగితే దినం గడవక కాదు, డబ్బు సంపాదించడానికి. తన దగ్గర పెట్టుబడి లేదు కనుక, పెట్టుబడి లేని వృత్తుల్లో అదొకటి కనుక అందులో ప్రవేశిస్తాడు. కానీ అతని దృష్టి ఎప్పుడూ వ్యాపారం మీదనే ఉంటుంది. ఆ వృత్తిలో వచ్చే డబ్బు ముందు ముందు వ్యాపారం చేయడానికి జాగ్రత్త చేసుకుంటాడు. అతను హీనాతిహీనాలైన విలాస విహారాలకు తగలబెట్టడు. నిదర్శనం కావాలంటే చూసుకో, చిన్నతనంలో వంటలు చేసిన కోమటి బిడ్డలందరూ ఇవాళ లక్షల మీద వ్యాపారాలు చేస్తూ పెద్ద పెద్ద పౌరులుగా ఉన్నారు. ఏది మన వాళ్లలో అలాంటి సన్నివేశం చూపించు. వృత్తి అన్నా వ్యాపారం అన్నా కౌమట్లు గౌరవంగా చూస్తారు, ఆదరంగా మాట్లాడతారు. ఆదిలో పూరిగుడిస పంచని కూర్చుని చచ్చు ఉల్లిపాయలమ్మిన కోమటి బిడ్డ పెద్ద అయ్యేటప్పటికీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఏడంతస్తుల మేడలో ఇష్ట ఉపభోగాలు అనుభవిస్తూ ఉంటాడు. మన వాళ్ళకి ఆ వ్యాపారం చేయడానికే మనసొప్పదు కానీ అతని దగ్గర గుమస్తాగా చేరి చెమటోడ్చి పని చేయడానికి, అతన్ని యాచించి నాలుగు డబ్బులు పట్టుకుపోవడానికి అభ్యంతరం లేదు. చూస్తున్నావా, ఇంతకీ ఎవరెవరు ఎన్నెన్ని ధర్మపన్నాలు చెప్పినా ఐహికాలకి డబ్బే ప్రధానం. ఈ లోకంలో పుట్టి ఇది అస్థిరం అని, డబ్బు క్షుద్రం అని, జీవితం నీటి బుడగాని నిరసించడం తెలివి మాలిన పని. ఈ లోకంలోకి వచ్చేదాకా దీనితో లేశము సంబంధం లేని జీవికి ఇక్కడ ఉండినంతకాలము ఇది తప్ప మరొకటి లేదు. ఇక్కడ పుట్టి ఇక్కడి సర్వము క్షుద్రం అనుకుంటే గాని ఆ లోకం శుద్ధించకపోతే అసలు ఇక్కడికి రావడం ఎందుకు, ఇక్కడ సృష్టి అంతా ఎందుకోసం, జగత్తంతా మిథ్య అయితే మరి అలా బోధించేవాడి మాట. ఐహిక జీవితం మిక్కిలి జటిలం కనుకనే మనిషికి పశువులకు లేని జ్ఞానరూపమైన విశిష్టత. ఐహిక జీవితంలో వడిదుడుకులు ఎక్కువైతే మనిషి బుద్ధి వాటిని అధిగమించగలదే. ఇక్కడి నియమ నిబంధనలన్నీ మనిషి బుద్ధి విభవాలే, దేవుడు సాయించినవి కావు. వాటి పరమ ప్రయోజనం ఇది స్వర్గం కావడమే. ఇది స్వర్గం చేసుకోలేని వాడు అక్కడ స్వర్గం అంటూ ఉంటే మాత్రం అది మాత్రం ఎలా సాధించుకోగలుగుతాడు? చెప్పవచ్చింది ఏమిటంటే, వెనక ఎప్పుడో మా అమ్మ చెప్పి ఉండిన ఈ రెండు కథలు నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చాయి.